పరీక్షన్ మహారాజు మనలాగానే ఒక చిన్న ఆలోచన ఆయన మనస్సులో అలా కలిగింది. వైకుంఠం అట్లు వేలట్లా చూపించి హరి 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 అన్నాడే ఆయనే ఈ కృష్ణుడు అంటున్నాడే, ఎట్లా ఆయన ఈ రూపం ఎలా తీసుకొని వచ్చాడు, వచ్చి వచ్చి మా ఇంట్లో ఎలా వచ్చాడు, మా వాళ్లతో ఎలా ఉన్నాడంటే పరిష్కారం చెప్తున్నాడు. జననం బందుటలేనీశ్వరుండుతా జన్మించుటెల్లన్ విరోధి నిరాశార్థము వీతకర్ముడగు అద్దేవుండు కర్మ ప్రవర్తనుడౌటెల్ల చరాచర ప్రకట భూత శ్రేణులన్ కర్మవర్తనులన్ చేయదలంచిగాక కలవే దైచారికిన్ కర్మముల్. ఈ పద్యం సాయి భక్తుడైన ప్రతివాడు కంఠస్థం చేసుకోవలసిన పద్యం. ఎందుకంటే పుట్టువే ఎరగనటువంటి ఒక పరమాత్మ రూపెత్తి వచ్చాడు అంటే, ఎందుకు అంటే ఈ చరాచరమైనటువంటి ప్రపంచాన్ని తనతో పాటు నడిపించటానికి ఈ జన్మ ఎత్తుకు వచ్చాడు ఆయన. అది వీతకర్ముడు, కర్మలు లేవు అసలు ఆయనకి, వీగిపోయిన ఎప్పుడో పోయినా అసలు కర్మే లేనివాడు. వీతకర్ముడైన దేవుడు ఆయనకి ఏం కర్మలు ఉన్నాయి ఇక్కడ, కానీ కర్మానుష్ఠానం చేస్తున్నాడు ఆయన. ఆసుపత్రులు కట్టిస్తున్నారు, వాటర్ ప్రాజెక్ట్ అంటున్నారు, 50 ప్రోగ్రాములు వేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ నుంచి, ఎవరి కోసం అంటే పరమాత్మ ఈ జగత్తుని అధ్యాత్మ వాతావరణంలో కూర్చోబెట్టి మన కర్మలన్నింటినీ కూడా జ్ఞానయోగంతో సమన్వయం చేయటానికని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈవేళ ఇవ్వబడ్డాయి. కనుకనే లేకపోయినట్లయితే సంకల్ప మాత్రం చేత, కేవలం తన అనుగ్రహం చేత, ఒక మహిమా వైభవం చేత ఈ సర్వ జగత్తు యొక్క భవరోగాన్ని పోగొట్టగలిగిన పరమాత్మ అయ్యుండి, కర్మలు లేనివాడయ్యుండి, అసలు పుట్టువే ఎరుగని వాడయ్యుండి ముందు పుట్టువెత్తి, పుట్టువెత్తి కర్మలు లేనివాడయ్యుండి కర్మలు చేసి, ఎందుకంటే కర్మ ప్రవర్తనుడౌటెల్ల చరాచర ప్రకట భూత శ్రేణులన్ కర్మవర్తనులన్ చేయదలంచిగాక. మనందరి చేత ఈ సత్కర్మలు చేయించాలి అని తప్ప కలవే దైత్యారికిన్ కర్మముల్. అసలు ఆయన కర్మలున్నాయా, ఏదో మంచి చేయించాలి అని కదా అని అనగానే ఓహో ఇందువలన అని పరీక్షన్ మహారాజ్ ఎవరో కాదు మనమే. అటు సందేహం, దేహం ఉంది కాబట్టి సందేహం తప్పదు, డోలాయమానమైనటువంటి పరిస్థితి. ఈ కృష్ణుడే హరే, సాక్షాత్తు సుఖదేవుడు చెప్తున్నా అది నిజమేనా, మరి అట్లా అయితే ఇట్లా ఎందుకు వచ్చాడు, ఇన్ని కర్మలు ఎందుకు చేశాడు, పాండవులతో ఆ కష్టాలన్నీ తాను కూడా వెంబడి ఉండి ఎందుకు అనుభవించాడు, వాళ్ల చేత ఎందుకు అనుభవింపజేయించాడు. ఏముంది ఒక్క నిమిషంలో 100 మంది కౌరవుల్ని సంహారం చేయాలంటే ఆయనకి పెద్ద పని కాదు, కానీ ఆ పని ఆయనది కాదు. ఆ పని ఎవరిదంటే జన్మ ఎత్తిన జీవుడిది గనక వాడికి ఒక మనోబలాన్ని, ఒక ఆంతరంగికమైనటువంటి స్థైర్యాన్ని, ఒక బుద్ధి విశేషాన్ని, ఆత్మశక్తిని, వాటన్నింటినీ కూడా ప్రచోదితం చేయాలి గనక పరమాత్మ వీరిని ఎన్నుకొని, అంటే పరమాత్మ ఈ ప్రపంచాన్ని మరమ్మత్తు చేయాలి అంటే కోటాను కోట్ల మంది ఆయనకు అక్కర్లేదు, 5 పాండవులు చాలు, 1 ద్రౌపది, 1 కుంతి, ఆ 7 ఆయన టీం అంతే కదా. ఆ 7తో సర్వ ప్రపంచాన్ని ఆయన దాటించగలడు, మార్చగలడు, అలాగే ఏ మార్చగలడు కూడా. ఆ ఏం మార్చినా ఏ మార్చినా ఆయన చేతిలోనే ఉన్నది గనక ఘటనాఘటన సమర్థుడు అని పరీక్షన్ మహారాజు మనస్సుకి రాగానే ఆ క్షణంలో పరీక్షన్ మహారాజుకు చిన్న దర్శనమైందట. దర్శనాలు అవుతాయి. మనం పరమాత్మని గురించి గనక తీవ్ర విచారణలో ఉన్నట్లయితే బయటకు మనం ఏం చెప్పక్కర్లే. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో మనకి బోధించారో మాట, ఎన్నిసార్లు నేను ఆ రాముణ్ణి చూశాను అన్నాడు ఆయన. ఆ ఎన్నిసార్లు చూశాను అన్నప్పుడల్లా అందంగా రాశాడు పద్యం కదా. ఆ రాసినప్పుడల్లా ఆయనే రాశాడని కూడా చెప్పాడు చివరికి, లోపలుండి రాశావన్నాడు. సరే, ఆయన సహజమైన జీవలక్షణం ఒకటి ఉంది గనక రాస్తే రాశాడు, ఉండి అయిపోయిందిగా పోడేమన్నాడు. నా లోపల ఇంకా ఉన్నాడు ఏంటి, ఇక్కడ పని అయిపోయినా ఇంకా వీడడేమిటన్నాడు. నన్న రాముడు వీడడు భయం భయ్యడు అన్నాడు, ఇంకా ఎందుకున్నాడో అని. అట్లా పరీక్షన్ మహారాజుకి కంటిన్ కంటి చూశట, కంటిన్ కంటి భవాబ్ధి దాటగ కంటి ఆశ్రిత రక్షకున్ కంటి యోగ జనంబుడెంద ముంగంటి చుట్టము గంటి ముక్కంటి కిన్ కనరాని ఎక్కటి కంటి తామర కంటి చేకొంటి ముక్తి విధానమున్ తల కొంటి సౌఖ్యములందగన్. ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు కూడా దర్శించటానికి వీరు లేనంత పరమాత్మని తేజోమయంగా నేను ఇప్పుడే చూశాను అన్నాడు పరీక్షన్ మహారాజ్. సుఖదేవుడి యొక్క బోధ దృశ్యమానం, అది పరమాద్భుతమైన శ్రవణ దృశ్యం. ఆ శ్రవణ దృశ్యంలో పరీక్షన్ మహారాజుకి పరమాత్మ యొక్క తేజోమయమైన దర్శనం కలిగింది. ఆ కలిగినప్పుడు చూశాను చూశాను మోక్షద్వారం దాటించేవాడిని, పుండరీకనయనుణ్ణి చూశాను అని ఒక ఆనంద ఉన్మత్తుడైనటువంటి భావంతో చెప్తూ, అన్య కథాలాపములు అహర్నిశములం పఠించి, అంటే పరమేశ్వరుడి కథ గాని అనేక పుస్తకాలు చదివి దాంట్లో పరమాత్మ గురించి ఏం లేదట. ఎన్ని బుక్స్ చదివావంటే నియర్లీ 5000 అంటాడు. చాలా వీడు ఒరేషియస్ రీడర్ మనం అంటాం. అది విష్ణుమూర్తి ఎక్కడ వాడి అవి ఇంకా చదవలేదంటే అవి 60 రావాలి, 60 వచ్చాక అప్పుడు ముట్టుకుంటా, ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్నీ నేను మిగతావన్నీ చదువుతున్నానన్నాడు. అన్య కథానులాపములు అహర్నిశమున్ పఠించి చాల మాలిన్యము ఆత్మశోభన విలీనతనుండు మదీయ జిహ్వ సౌజన్యమునుందనేడు హరి సద్గుణ దివ్య కథామృతంబు సన్మాన్య చరిత్రమైన గడు మద్గురువాక్య పదంబు చందగన్. గురుస్థానంలో ఉన్నవో సుఖదేవుడా, నీవు చెప్పిన ఈ నాలుగు మాటలతో అన్య కథలు చదివి చదివి మాలిన్యంతో ఉన్నటువంటి నా నాలుక ఈరోజు హరినామ సంకీర్తనంతో పావన భావనామయమైపోయి పుణ్య సంకీర్తనం చేసుకున్నానయ్యా, అంతా నీ దయ వల్ల అన్నాడు. అందుకనే రామాయణ కల్పవృక్షంలో వారిని వాళ్ళ తండ్రి గారు మాట్లాడు, వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తివనిపించుకో వృధాయాసముగాక కట్టు కథలు ఐహికమా పరమాయటన్న ఆ తండ్రి ఆజ్ఞయును జీవు నివేదన రెండు నేకమై నా సకలోహ సనాథ నాథ కథన్ రచించదన్. సకలోహలు పెట్టి ఆ రాముడి గురించి రాస్తానన్నాడు. ఎందుకంటే మా నాన్నగారు పిలిచి రాస్తే రాముడి గురించి రాయరా, ఎందుకు వెన్ని రాస్తున్నావు అన్నాడు. కనుక రాముడి గురించి రాస్తానన్నాడు. ఎట్లా, నా సంస్కార విశేషం చేత రాస్తాన్నాడు. పరీక్షన్ మహారాజు కూడా అలాగే చేసుకోమని చెప్తున్నాడు. చెప్తూ, నరునకు ఆత్మదేహజ గుణంబుల బాపగణోపు పంకజోదర చరణారవింద మహిత స్ఫుట భక్తియు. ఏం కావాలి, నరుడు అంటే సాధకుడు, మనబోటి వారికి ఏం కావాలంటే శ్రీమన్నారాయణ పద పద్మాధీన చేతస్కమైనటువంటి ఒక మనస్సు కావాలి. దానిని గురించే నిరంతరము ఆలోచించగలిగిన ఒక మనస్సు మనకు ఏర్పడాలి. కాలక్షేపానికి కాక కాలం మనకు నిక్షేపంగా అక్కరకొచ్చేట్లుగా చేసుకోవటానికి ఆ పరమాత్మ యొక్క దివ్య నామం మనకు కావాలి. ఇది ఒకటి. ఇంద్రియములు ఈశ్వర విషయంబులైన మది సంచిత నిశ్చల తత్వమైన చో. ఇంద్రియాలు చరాచరంగా ఉన్నాయి, చలచ్చలితంగా ఉన్నాయి, వాటి అధీనమైనటువంటి ఒక మనస్సు వాటిని పరిగెత్తిస్తున్నది, అవి పరిగెత్తటానికి అలవాటు పడ్డాయి. ఒక్క మనస్సును గనక నియంత్రించగలిగితే ఆ ఇంద్రియాలు కూడా నియంత్రింపబడినప్పుడు, నియంత్రింపబడినటువంటి ఇంద్రియాలతో జితేంద్రియమైనటువంటి జీవితం గనక గడపటం ప్రారంభిస్తే అప్పుడు నా మనస్సు మనీషాయత్తమవుతుంది. ఆ మనీషా స్థిరమైనటువంటి జ్ఞానాధిక్యమైనటువంటి జ్ఞానానికి అతీతమైనటువంటి ఒక స్థాయిలో నా మనస్సు నిలబడుతుంది కదా. దానికి మళ్ళీ మూలం ఏమిటంటే ఇప్పటిదాకా విన్న ఈ హరి గుణనామ సంకీర్తనం కదా అనుకుంటూ, సరసిజనేతృ కీర్తనమే చాలు విపద్దశలం జయింపగన్. దశలు ఏర్పడతాయి మనకి, దిశలు 8. ఆ 8ని మళ్ళీ గనక సంక్షిప్తం చేసినట్లయితే దిశలు 4. తూర్పు పడమర, ఓదానికోటి కుదరదు, ఇది ఉత్తరం అది దక్షిణం కదా అంటాం కదా. వీళ్ళ ఇప్పుడే పెళ్ళైంది, ఉత్తరం దక్షిణానికి పెళ్ళైందంటాం, తూర్పు పడమరకి పెళ్ళైందంటాం, అంటే కలవవి. ఆ కలవకుండా ఉన్నాయి కానీ కలిసి ఉండాలి. 4 దిక్కులు దీనికి ప్రాకారం ఏర్పడింది గనక ఈ ప్రాకారంలోనే అనేక దశలు ఏర్పడతాయి మనకి. యోగ దశలు, వియోగ దశలు, నియోగ దశలు, ఆయోగ దశలు, అనేకమైనటువంటి దశలు. ఆ అన్ని దశలలోనూ ఉత్తమోత్తమ దశ ఏది అంటే యోగ దశ. ఎవరితో కూడి, స్వామి చెప్పారు, ప్రపంచంతో కూడి ఉన్నవన్నీ ఒకరోజు ఊడిపోయేవే అని అన్నారు. ఎంత అచ్చ తెలుగులో చెప్పారో చూడండి, కూడి ఉన్నవన్నీ ఊడిపోయేవే. మరి ఊడకుండా ఉండి ఎప్పుడూ కూడి ఉండేది దేంతో అంటే ఒక్క పరమాత్మతోనే. ఆ పరమాత్మతో గనక కూడి ఉన్నట్లయితే మన ఇంద్రియాలు, మన మనస్సు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇదిగో ఈ మనస్సు, ఈ 11, తర్వాత 5 పంచభూతాలు, 11, 5, 16, ఇవన్నీ కూడా ఈ 16 తత్వాలు అన్నీ కూడి ఉన్నాయి, ఒక చోట నిలబడి ఉంటాయి గనక ఆ పరమేశ్వరుడి యొక్క కీర్తనము చాలు అని ఒక ఆలోచనకు వచ్చాడు. వచ్చి
పరమయోగీంద్రులు యోగ మార్గముల భావం బందు ఏని మనోహర రూపంబు తలచి.
యోగంలో కూర్చుంటాడు, కళ్ళు మూసుకున్నాడన్నారు, ఏం మనిషి శరీరం కదలటం లేదు, పర్ఫెక్ట్గా కూర్చున్నాడు. దేన్ని దర్శిస్తున్నావయ్యా అంటే పరమాత్మ దర్శనం కోసం స్థిమితంగా ఉన్నానన్నాడు. అటువంటి వాడు ఎవడంటే పరమయోగీంద్రుడు.
పరమయోగీంద్రులు యోగ మార్గముల భావం బందు ఏని మనోహర రూపంబు తలచి ఏ గుణగణ ధ్యానంబు కావింతురో. అపురుష శ్రేష్ఠి సర్వ పరిగ్రహంబునకునై పల్పార తజ్జాన గోచరమూర్తిం ధరియంతుగాదే పరమోత్సాహుండనై మాధవ.
నీ యొక్క స్వరూపం తెలిసింది, నీ యొక్క గుణాలు తెలిసినాయి, ఇదిగో ఈ గురుస్థానంలో ఉన్న సుఖదేవుడి యొక్క బోధవలన. ఓహో, ఇటువంటి సుందర రూపం కోసమా? ఎందుకని, ఇందాక పద్యంలో ఆ కంటిన్ కంటి అనే పద్యంలో కంటిన్ చుట్టమున్నన్నాడు. కృష్ణ పరమాత్మకి ఒక చుట్టం, చుట్టరికం ఉంది ఆయనకి, ఆ చుట్టంగా కూడా చూశానన్నాడు. కాబట్టి చూడవలసిన దానిని చూశాను. ఏ పరమయోగీంద్రులంతా కూడా ఏ దర్శనం కోసం ఇంత తహతహలాడుతున్నారో దానికోసమై నా మనస్సుని ఆయత్తం చేసుకుంటానయ్యా. అటువంటి మాధవాన్ని ప్రమాణం చేస్తున్నాడు. ఆ ప్రమాణం ఎవరికి చేస్తున్నారంటే దృగ్గోచరము కాని, దృక్కులకు కంటికి కనపడని కానీ హృదయానికి మాత్రమే కనపడేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి రమణీయ మూర్తి దర్శనం చేస్తున్నాడు. ఆ బొమ్మను చూసుకుంటున్నాడు. అరయ్య అంటే విచారం చేయగా, ఇలా అనుకుంటూ ఉండగా,
నిష్కామధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుడవైన రీతి.
కొలిచిన ప్రతివాడికి భగవంతుడు దొరకడన్నట్టు. ఇక్కడ నిష్కామంతా ఆయనకి దగ్గరకు వెళ్ళాలంటే ఇందాక నుంచి మనం అనుకున్నది అదే. ఆయన ఏమీ అడగద్దు, ఎందుకంటే స్వామిదో ఇంగ్లీష్ కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ రూమ్లో కొటేషన్, చాలా పాతక, 85, 86 ప్రాంతంలో, ఇఫ్ యు ఆస్క్ ఫర్ సంథింగ్ ఇట్ ఈజ్ యువర్స్, ఇట్ ఈస్ గివెన్, నువ్వు ఏదైనా అడిగితే అది ఇవ్వబడుతుంది. ఇఫ్ యు డోంట్ ఆస్క్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, నువ్వు అడగకపోయినావా అంతా నీదే. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ దెర్ ఈజ్ నథింగ్ టు ఆస్క్ అన్నారు స్వామి. ఆ ఎవరిథింగ్ ఈజ్ అవర్స్ స్థాయికి మనం వెళ్ళాలి. అంటే అసలు ఇచ్చాడు ఏం తక్కువ చేశాడని అనుకోవాలి, అంతా తక్కువే చేశాడు అనుకునే కంటే అసలు ఏం తక్కువ చేశాడు, నాకు జన్మిచ్చాడు, పరమాత్మని గురించి ఆలోచన చేసే ఒక చిన్న బుద్ధి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, నలుగురిలో కూర్చొని సత్సంగం చేసుకునేటువంటి ఒక మహాయోగాన్ని ఇచ్చాడు, ఇంకా ఇంతకంటే ఏం కావాలి అనుకున్నామనుకోండి ఆయనకు ఆనందం. అట్లా కాకుండా రోజు ఆయన దగ్గర పట్టణానికి దండ వేసేసి, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నువ్వు చేయలేదు, వాడికి చేసావు, నాకు చేయలేదు అంటూ ఉంటే ఆయన అంటాడు, నువ్వు వద్దు, నీ దండ వద్దు, నా పట్టణంలో నుంచి ఆయన పారిపోతాడు. అది కాబట్టి మనం ఏం అడగకూడదు ఆయన్ని. అడగనప్పుడు ఏం చేస్తాడంటే, అడగకపోతే పరమాత్మ మనకేం కావాలో ఇస్తాడు, అడిగితే మనకు ఏం కావాలో తెచ్చుకోగలుగుతాం. అందుకే అడిగి పొందేదాని పేరు వరం, అడగకుండా పొందేది కరుణ. మనకి వరాలు అక్కర్లా, కరుణ కావాలి. కరుణ ఉంటే వరాలన్నీ పక్కనే ఒక వరుసగా నుంచుంటాయి, అవి వరుసలో ఉంటాయి కనుకే వరాలు అవి కదా. వరాలు ఎప్పుడు తీరుతాయి అంటే వరుసలో ఉన్న కోరిక ఒక్కటి తీరుతున్న కొద్దీ వరం ప్రారంభమవుతుంది. కాబట్టి కరుణ నిశ్చలము. అందుకనే స్వాంగారంభిత నిత్య సత్య కరుణా సాకార సాకారమా అన్నాం స్వామిని. అసలు ఆ కరుణే ఆ స్వామి యొక్క దేహంగా కనిపిస్తున్నదే, అది ఊరికే అంగి ఆ జుట్టు అదంతా వదిలేసేయండి. ఏమున్నది ఆయన ప్రవాహం అంటే చిరునవ్వులో, కంటి చూపులో, అభయంలో, నడకలో, కదలికలో, మెదలికలో, చూడని తనంలో, చూసిన తనంలో కరుణాప్రవాహమే నిండి ఉన్న తప్ప అన్యం లేదు. చూస్తేనే కరుణున్నట్ట చూడక్కర్లా. ఏం చూడాలి ఆయన మనల్ని అనుకోవాలా? అనుకోవాలి. చూడాలి చూడాలి అనుకోవాలి. ఆయన అనుకున్న కొద్దీ చూడకుండా వెళుతూ ఉంటారు. అది సాయితత్వం. మనం ఈ పూట స్వామి చూడరు అని మీరు నిర్ణయించుకోండి, మీ దగ్గరకు వచ్చి హాయిగా నుంచుంటారు. ఆ స్వామి ఆడుకునే ఒక చిన్న ఆట, ఆయనకు కూడా రిలీఫ్ కావాలి కదా. ఎవరితో ఆడుకుంటారు ఆయన? మనబోటి వాళ్ళతోనే. ఆ సద్భక్తి ఎక్కడ ఉన్నదో అదే చెప్తున్నాడు.
అరయ నిష్కామధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుడవైన రీతి, హృదయముల బద్ధకాములయ్యనయు దేవగణంబులందు ప్రసన్నత కలుగవీవు.
ఎవరు నిన్ను కోరుకుంటారో వారికి చందవయ్యా నువ్వు, ఎవరు నిన్ను కోరుకోరో వాడిని నువ్వు కోరి ఏరి దగ్గర తీసుకుంటావు, ఇది నీ తత్వం కదా అంటున్నాడు. కాబట్టి పరీక్షన్ మహారాజు అనుభవించిన శ్రీకృష్ణ తత్వానికి ఈవేళ మనం అనుభవిస్తున్న సత్యసాయి తత్వానికి ఏం భిన్నం లేదు కదా. ఇది ఇదే అది అదే.
హరినిజదాస కోటికి గుహాశయుడై రమయించు.
ఆయన ఎక్కడున్నాడు? గుహాశయుడై ఉన్నట్ట. గుహ అంటే హృద్గుహ. అహమాత్మా గుడాకేశ, నీ ఆత్మ ఎందు నేనున్నానన్నాడు పరమాత్మ. అలాగే ఇక్కడ కూడా
హరి నిజదాసకోటికి,
అందరు దాసకోటి కాదు నిజదాసకోటికి, నిజమైనటువంటి భక్తుడికి
గుహాశయుడై రమించు.
ఆయనకు ఆనందం ఎక్కడా అంటే సద్భక్తుడి హృదయంలోనే ఆయన ఆనందంగా ఉండగలడు.
అట్టి సత్పురుషులకు ఇష్టవస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కలుగు.
ఎప్పుడైతే పరమాత్మ మన ఎందున్నాడో మన మనోరథాలన్నీ ఈడేరుతూ ఉంటే మనం అడగక్కర్లే, ఎందుకంటే ఆయన మన వాకిట్లో ఉన్నారుగా, మన ఒంట్లో ఉన్నారు కదా.
అస్థిరమగుచున్న ముక్తియును సిద్ధముగా చెలువారు.
కనపడి కనపడినట్లుగా, అంది అందనట్లుగా, చేతికి వచ్చి జారిపోతున్నట్లుగా ఉన్నటువంటి ముక్తి కూడా పరమాత్మని గనక మన హృదయస్థానంలో నిలబెట్టుకున్నట్లయితే ఆ ముక్తి కూడా స్థిమితపడుతుంది. అంతేకాదు
చెలువారు అన్న స్థిరతర తుచ్చ సౌఖ్యములు సేకురుటలు మరి చెప్పనేటికిన్ కాన.
కాబట్టి ఏం చేయాలి అంటే చివరగా శుకుడు పరీక్షన్ మహారాజుకి ఇచ్చినటువంటి ఒక ఫైనల్ అడ్వైస్ ఒకటి ఇచ్చాడు చిట్ట చివరగా. ఎక్కడి దానిది అయిపోతుంది.
సరోజలోచను జగత్సవనీయ కథాసుధార సంవానిన ఎట్టి జిహ్వ అసదన్య కథాలవణోదకంబులన్ పానముసేయ చూచునే.
పరమేశ్వరుడు యొక్క కథానబడేటువంటి అమృతాన్ని తాగటానికి అలవాటు పడిన ఈ నాలుక కట్టెదుట ఉన్న ఈ సంసార మహాసముద్రంలో ఉప్పు నీటి కోసం వెళుతుందా? వెళ్ళదు. సముద్రం సముద్రమే, అది ఎంత గొప్పది, ఎంత లోతైనది, ఎంత గంభీరము వైశాల్యం ఉన్నప్పటికీ కూడా దాని నిండా ఉన్నది ఉప్పు నీరే. ఈ పరమ భాగవతోత్తముడు అమృతం తాగటానికి అలవాటు పడ్డాడు. ఏ అమృతము? భగవంతుడు అనేటువంటి వాడి యొక్క దివ్య నామామృతాన్ని గ్రోలుతున్నాడు. భజన ద్వారా, సంకీర్తన ద్వారా, విచారణ ద్వారా, తత్వ నవనీత సాధన ద్వారా ఉన్నాడే వాడు. వెళ్ళి వెళ్ళి ఆ సముద్రం ఎదురుగ్గా ఉన్న ఆ ఉప్పు నీళ్లు తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు. అలాగే
సుపర్వ మహీచ మరంద పానల అనుభవం మధు ప్రభు ఎగుని వేప చెట్లకు.
హాయిగా ఒక కల్పవృక్షం ఉంది, ఆ కల్పవృక్షం నిండా అనేకమైనటువంటి పూలన్నీ కూడా ఉన్నాయి. ఆ పూల నిండా దివ్య నామ మకరందాలు బిందువులు బిందువులుగా కావలసినంత ఉన్నది. ఒక తేటి అంటే ఒక తుమ్మెద, అది వెళ్ళి ఇక్కడ ఇంత చక్కగా మధుపానం చేయటానికి, ఆ మధురసాన్ని గ్రోలటానికి ఇంత అవకాశం ఉంటే పోయి పోయి వేగునే వేప చెట్లకు, వేప చెట్టు దగ్గరికి పోతుందా, ఎందుకు వెళుతుంది అంటాడు. వేప చెట్టు పువ్వుకి, వేప చెట్టు పువ్వులో కూడా తేనె ఉంటుంది, కానీ ఆ తేనె కూడా చేదుగా ఉంటుంది. కానీ తుమ్మెద వెళ్ళి ఎప్పుడు తెస్తుందయ్యా అంటే ఇవన్నీ అయిపోగా చిట్ట చివరికి వెళ్ళి కొద్దిగా తెచ్చుకుంటుంది. ఎందుకని? వేప పువ్వే చిన్నది. ఆ పువ్వుని కొల్లగొట్టి దానిలో ఉన్నటువంటి ఆ మకరందం అనేటువంటి ఆ బిందువుని తేవటం వలన ఇంతదానికి కొద్దిగా చేదు ఏర్పడాలి. జీవితం ఎంత ఉంది, చంద్రుడు ఎంత గొప్పవాడైనా మత్సందిగా ఉందా లేదా? మత్సను బట్టి వాడిని చంద్రుడు అన్నా, మత్సలేని చంద్రుడు ఆకాశంలో వచ్చాడనుకోండి వింత. అట్లా చిన్నప్పటి నుంచి దాంట్లో చందమామలో కథలు చెప్పుకున్నాం కదా, అలా ఉండాలి కదా అని. కాబట్టి జీవితం ఎంత సాధు జీవితం గడిపినా, ఎంత పరమోత్కృష్టమైన జీవితం గడిపినా, ఎంత భాగవత జీవితం గడిపినా, ఎంత పరమ భాగవతోత్తముడుగా జీవించినా, ఎంత పరితృప్తుడిగా జీవించినా, ప్రాపంచికము అనబడేటువంటి ఈ ప్రపంచం ఉండనే ఉన్నది. దీనిని కాదు అనటానికి లేదు, లేదు అనటానికి లేదు. అది ఇచ్చే అనుభవాలన్నీ కూడా మనం దాంతో ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఏర్పడతాయి. దాంతో మమేకమైతే ప్రాపంచిక అనుభవాలు మనకు ఎక్కువ దొరుకుతాయి. దాంట్లో ఉంటూనే దాంతో మనకేం సంబంధం లేనట్లుగా కనుక ఉండగలిగినట్లయితే ప్రాపంచికానుభవాలు దాటి లోకాంతర ప్రాణాలు మనకున్నాయి. ఆ లోకాంతర ప్రాణాలలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య కాంతులు, దివ్య శబ్దాలు అవన్నీ కూడా మనకి శ్రవణ సుభగంగా, శ్రవణ ఆనందంగా, శ్రవణ దృశ్యంగా, పరమాత్మ యొక్క దృశ్యాలు మనమన్నీ చూడగలిగిన స్థాయికి మనం వెళతాం గనక పరీక్షన్ మహారాజు శాపవశాత్ అంత గొప్ప వంశంలో పుట్టి అంత మేటి అయినటువంటి తాతలని గని తండ్రియే గొప్పవాడు, సరే కృష్ణ భగవానుడు ఎలాగూ పక్కనే ఉన్నాడు, అయినప్పటికి కూడా ఒకనొక చాంచల్యం చేత, అభిజాత్యం చేత, రాజ్యాధికారం కట్టబెట్టిన చిన్న అహంకారం చేత, తొట్టుపాటు చేత, నిబ్బరం లేని కారణంగా శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఎంత గౌరవంగా అనుభవిస్తున్నాడో ఏం చూడండి. అలాగే తాను ఎవరికి అపకారం చేశాడో ఆ మహాముని కూడా ఇటువంటి ధర్మాత్ముడైనటువంటి రాజుని మనం బాధించకూడదని కుమారుడికి బోధించాడు. కాబట్టి అప్పుడు దీనికి ముక్తి ఏమిటి అని అడిగినప్పుడు 7 రోజులు గనక భాగవతం హరికథా శ్రవణం చేయగలిగినట్లయితే, 7 రోజులలో ఆ భాగవతాన్ని గనక, అంటే భగవత్ తత్వాన్ని గనక అర్థం చేసుకోగలిగినట్లయితే ఇక్కడ ఉండగానే జీవన్ముక్తుడు పోతాం. మనం అందరం కూడా మరణానంతరం ఏమవుతా ఆవిడికి తెలియదు. ఎందుకంటే వెళ్ళి వెనక్కి వచ్చి చెప్పిన వాడు లేడు ఇంతవరకు, అంతా వెళ్ళేవాడే గాని వచ్చి చెప్పిన వాడు లేడు. కాబట్టి అది మనకి లెక్క తేలిపోయింది. మనకిప్పుడు చేరవలసింది ఏంటంటే ఇక్కడ ఉండగానే అటువంటి జీవన్ముక్త స్థాయికి మనం వెళ్ళాలి. అన్నీ ఉండనివ్వండి, ప్రపంచం అంతా ఉండనివ్వండి, సంసారం ఉండనివ్వండి, సంసారం ఇచ్చే సుఖాలు ఉండనివ్వండి, అవి ఏర్పరిచే అనుకూలాలు ఉండనివ్వండి, సంపాదనలు ఉండనివ్వండి, ఐశ్వర్యాలు ఉండనివ్వండి, ఐహిక కర్మలన్నీ ఉండనివ్వండి, కానీ ఒక చిన్న స్పృహ, ఇవి ఏవీ మనకు చెందవు. అలాగే మనం కూడా ఏ ఒక్కదానికి చెందము. ఇది విశుద్ధమైనటువంటి వైరాగ్య భూమిక. ఆ వైరాగ్య భూమికలో ఎదురుచూపు లేదు, ఆకాంక్షలు లేవు, జయాపజయాలు లేవు. నిశ్చల నిర్మలమైనటువంటి, నికేతనమైన, నిరంజనమైనటువంటి ఒక వేదాంత భూమిక. ఆ వేదాంత భూమికలో ఎప్పుడైతే ఆశ లేదో ఆశ నశించదు, ఎప్పుడైతే కోరిక లేదో దుఃఖము లేదు, ఎప్పుడైతే సుఖం లేదో సంతోషము లేదు, ఎప్పుడు సుఖ సంతోషాలు లేవో కేవల ఆనందం మాత్రమే మిగులుతుంది. ఆ కేవల ఆనందం మనం ఒక్కళ్ళనే అనుభవించినట్లయితే దాని పేరు మనుష్యానందం. ఇంకో వ్యక్తితో కూడి అనుభవించినట్లయితే అది మనీషానందం. దానిని ప్రజ్ఞతో అనుభవించినట్లయితే దాని పేరు గాంధర్వానందం. అందున ప్రాపంచికమైనటువంటి విద్యతో గనక అనుభవిస్తే అది మానవ గంధర్వానందం. పరిపూర్ణమైన యోగ భూమికలో అనుభవిస్తే దాని పేరు దేవగంధర్వానందం. ఆ దేవగంధర్వానందం వలన మనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు ఆనందం కలిగినట్లయితే, కలిగించగలిగినట్లయితే దాని పేరు పితృపితానందం. ఆ పితృపితానందం వలన సర్వ జగత్తు ఫలానా వారి అబ్బాయి అన్నట్లయితే అది ప్రజాహితానందమైంది. ఆ తర్వాత అన్ని ఆనందాలకి పరమ చరమమైనటువంటి బ్రహ్మపదం ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి వెళ్ళగలిగితే దాని పేరు బ్రహ్మానందము లేక హిరణ్య గర్భానందము అన్నారు. ఆ హిరణ్య గర్భానంద స్థాయికి మనం వెళ్ళాలి. జీవితం బేరీజు వేసుకొని ఆనందం పొందావా అంటే ఇంకా తెలియదు, సుఖం తెలుసు, సుఖం వలన కలిగిన సంతోషము తెలుసు, అప్పుడప్పుడు కలిగే ఆనందము తెలుసు. కానీ హిరణ్య గర్భానందం పరితృప్తిలో నుంచి పరమాత్మకు సమర్పణము, శరణాగతి, వినయము అన్నటువంటి 3 భావనల వలన కలుగుతుంది గనక ఆ 3 భావనలని కూడా మనం చక్కగా గమనించుకొని మన అందరికీ ప్రధానంగా ఈ యుగంలో ఇంకా రాబోయే 11 సంవత్సరాల వరకు కూడా ఒక అదృష్టం ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభువుకి 2 గురువులు, ఒకడు లోక గురువు విశ్వామిత్రుడు, ఒకడు జ్ఞానగురువు వశిష్ఠుడు. శ్రీకృష్ణ పరమాత్మకి సాందీపుడనే 1 గురువు, మనకి భగవంతుడే గురువు, సత్యసాయి భగవానుడే మనకి డైరెక్ట్గా గురువు, మధ్యలో ఇంటర్మీడియరీస్ లేరు, ఎవరు లేరు. అయితే ఈ గురువు ఎటువంటి వాడంటే గురువులేని గురువు స్వామి. చూశారా, గురువులు లేని స్వామి మనకు గురువు అయినటువంటి వేళ అధ్యాత్మలోకి వెళ్ళాలి మనం. వెళ్ళకపోయినట్లయితే జీవితం చెల్లిపోతుంది. ఒక్క మానవ జన్మ, పరమోత్కృష్టమైన మానవ జన్మ వృధా అయిపోతుంది గనక నిత్య నైమిత్తికమైన అంటే డే టు డే లైఫ్ అంతా కూడా కర్మానుష్ఠానంలో, భక్తి పారమ్యంలో, జ్ఞానం అనేటువంటి వెలుగులో అది నిండుగా వెలిగిపోవాలి. ఆ వెలిగిపోవటానికి పరమాత్మని అన్యవతి ఉపాసనగా, అంగవతి ఉపాసనగా, అంగవతి ఉపాసన అంటే ఇప్పుడు పటం, దానికో దండ, దాని చుట్టూ అలంకారం, అంటే అంగాంగీ భావంతో కనపడుతున్న పరమాత్మకి మనం చేసే ఉపచారం పేరే అంగవతి ఉపాసన. కన్ను ఎంత బాగుందో, స్వామి చేతులు ఎంత బాగున్నాయో, స్వామి అంగీ ఎంత బాగుందో, ఇదంతా కూడా కనిపిస్తున్నది. ఈ కనిపించని స్వామిని అంటే మనం సూక్ష్మ శరీరంతో ఒకనొక ధ్యానముద్రలో ఉన్నప్పుడు, మనం స్వామి యొక్క దర్శనాన్ని ఆంతరంగికంగా పొందినప్పుడు, అప్పుడు కలిగేటువంటి ఆ ఉపాసన పేరు అన్యవతి ఉపాసన. అక్కడ అంగం లేదు, భావం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత మూడవది ఉదాత్త వైఖరి, దాని పేరు నిదానవతి ఉపాసన. సగుణం లేదు, నిర్గుణం లేదు, ఒక్క తత్వం మాత్రమే మిగిలింది. ఆ నిదానవతి ఉపాసనే నిదానంగా చేర్చుకునేటువంటి ఆ నవనీతం, ఆ వెన్నని పట్టుకునేటువంటి ప్రయత్నం. ఆ వెన్న అంటే వేదసారం, భాగవత సారం, అటువంటి పూర్ణమైనటువంటి ఈ భగవత్ కథా సుధాలహరిని మనందరం కూడా అన్ని వేళలా చక్కగా సాకల్యంగా పూర్ణంగా అనుభవించటానికి రాబోయే రోజులన్నీ పరమాత్మ మనకు అనుగ్రహించారు. ఇవాళ విశేషం ఏమిటంటే, రాజేందర్ రాలేదు కనుక ఆ బాధ్యత కూడా అనేది, ఓ సరే, ఆ బాధ్యత సరే నేను చెప్తాను. ప్రారంభించా కదా, జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రతి ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఎక్కడో ఒకటి రెండు చోట్ల శివరాత్రి వచ్చిన కారణంగా చిన్న గ్యాప్ వచ్చింది తప్ప వాటన్నింటినీ కూడా వచ్చేసాయి కార్డ్స్. వాటన్నింటినీ డేట్స్తో సహా ఇన్విటేషన్ ప్రింట్ అయింది. ఇవాళ మీరంతా ఇన్విటేషన్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా మార్పు అనేది జరగదు కానీ చెప్పలేం. ఏదన్నా మార్పు కనుకుంటే ఒక రెండు రోజుల ముందే ఆ నంబర్స్ వేశారు దాంట్లో, కరుణాకర్ గారి నంబర్స్. వారికి మీ అంతటి మీరు ఒక ఫోన్ చేయండి. మామూలుగా 7 to 8:30 అట్లా అయితే భాగవతం చక్కగా మళ్ళీ మనం గురు పూర్ణిమ నాటికి ఇది పూర్ణం చేసుకుంటే చేసుకుంటేనే కానీ మళ్ళీ 86వ బర్త్డేకి మనం వెళ్ళలేం స్వామి దగ్గరికి. అక్కడ సేవ చేయాలి మనం. కాబట్టి ఆ సమయానికి భాగవతాన్ని మనం ఇక్కడే పూర్తి చేద్దాం. చేసుకోవటానికి ఒక వేదిక పరమేశ్వర అనుగ్రహం చేత కరుణాకర్ కాచ్యాయని వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది. ఇది స్వామి సంకల్పం, ఇది ఎవరు ప్లాన్ చేసింది కాదు, ఇదిలా జరిగిపోయింది అంతే. దాన్ని సాక్షీభూతంగా మనం కూడా చక్కగా ఆనందంగా, ఏం లోటు ఉంది ఇక్కడ, అన్నింటికంటే ఇంటికంటే గుడి పదిలో ఉన్నట్టు వెచ్చగా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ వెచ్చగా ఉన్నటువంటి చోట ఏం చేస్తున్నామయ్యా అంటే పరమాత్మను గురించి విచారణ చేస్తున్నాం. అందులో రోజు ప్రతిరోజు స్వామిని తత్వానుసంధానం చేసుకునే దిశగా మన యొక్క ఈ ప్రస్థానం సాగుతున్నది గనక సత్యసాయి భగవానుడు సర్వేశ్వరుడు ఆయన మన అందరి అందు, ఏ రామాయణ కల్పవృక్షం ఎట్లా అయిందో అలాగే భాగవత కల్పవృక్షం కూడా, దీని పేరు అసలు భాగవత కల్పవృక్షమే, దీన్ని కూడా స్వామి సంపూర్ణంగా హీ విల్ డ్రా టు ఏ లాజికల్ కన్క్లూషన్. ఎలాగైతే దశమస్కంధం వచ్చిన తర్వాత కానీ హృదయాబ్జములు పల్లవించవు, భక్తి పారమ్యాలు గట్లు తెగి ప్రవహించవు, అక్కడ పరమేశ్వర గుణగాన సంకీర్తనంలో మనం ఒంటరి వాళ్ళం కాదు, ఇప్పటిదాకా మనము పరీక్షిస్తే, అప్పుడు అసలు ఇంకా అంబరీషుడు, ధ్రువుడు, ఇటు రుక్మిణి, రకరకాల వాళ్ళంతా వచ్చి ఆ కృష్ణగానం చేస్తున్నప్పుడు మన హృదయాలు కూడా ఆనంద తాండవం చేస్తాయి. ఆ చేసినప్పుడు సాయిరామ ప్రియ రాగంలో ఎట్లాగైతే మనం ఒక సంకీర్తన రామపరంగా స్వామిపరంగా చేసి స్వామికి సమర్పించుకున్నామో, అలాగే మనస్సుని ఆయత్తం చేయండి, చిత్తాన్ని మనీషాయత్తం చేసి గోపికాగీతంగా హంసానంది రాగంలో స్వామికి మళ్ళీ ఈ కల్పవృక్షం పూర్తయ్యేలోగా ఒక కొత్త గీతాన్ని మనం సృష్టించాలి చేసి స్వామికి దాన్ని రాగం కూడా హంసానంది రాగంలోనే దాన్ని స్వరపరుచుకోవాలి. ఎందుకంటే ఆ హంసానంది హంస గీత జీవగీత. అందుకనే అరయ ప్రశాంతి నిలయము జీవహంసల దేవి పరమహంస పరమాత్మ సాయి మృణ్మయ శరీరధారి అయి చిన్మయ రూపుడై చెన్నార చెన్న చిత్రస్వామి. మన కోసం ఆ చిన్మయ దేహాన్ని, మృణ్మయ దేహాన్ని తీసుకున్నారు తప్ప భాగవతం కూడా ప్రామాణికంగా చెప్పింది. పుట్టుకే అక్కర్లేదు అసలు ఆయనకి. రమణ మహర్షిని కూడా ఓ మాట అడిగారు, ఇటువంటి వారంతా ఈ చెట్టు కింద పుట్టలో గుహలో కూర్చున్న వాళ్ళ వల్ల ఈ ప్రపంచానికి ఏమిటి ప్రయోజనం అని అడిగారు. అటువంటి వారు అసలు ఈ జన్మ ఎత్తటమే జగదోద్ధరణ కోసమన్నారు. వారి ఉనికి వల్లనే అంతా పావనమైపోతుంది అన్నారు. చూశారు, వాళ్ళు ఏం చేయక్కర్లే, కానీ వాళ్ళు చేస్తారు. ఎంత గొప్పగా చేస్తారంటే, మనబోటి వారందరినీ సన్మార్గంలో పెట్టడానికి, జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్ళటానికి, మహిమలు దాటాం, లీలలు దాటాం, స్వామి వైభవం దాటాం, వీళ్ళ కొలవటానికి తలచటానికి మన దగ్గర తూనికలు తూకాలు రెండూ లేవు. అది అనంతమైనటువంటి మహాశక్తి. అది సర్వభువనాలని కూడా నిలబెట్టగలిగిన, కుంభకం చేయగలిగినటువంటి మహాపరిపూర్ణ అద్వైత అవతారమూర్తి, ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి. దివ్యానుగ్రహం మన అందరి యందు ఉండాలి. స్వామి సమర్పణ జరిగింది, ప్రతి ఒక్కళ్ళు ఆ ఇన్విటేషన్ తీసుకెళ్ళండి. 8 నెలలు జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఇవ్వరది, ముందే చెప్తున్న జాగ్రత్త అంటే సాధన అంటే ఆ డేట్స్ అన్నీ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీరందరూ చెప్పుకోవలసిన వాళ్ళకి చెప్పుకోవచ్చును. స్వామి దయావిశేషం చేత సాగుతున్నటువంటి ఈ శ్రీమద్ భాగవత నవనీతం అనేటువంటి యాగం, ఈ సత్రయాగం పరిపూర్ణమై జగశ్రేయోదాయకమై జగద్ధితమై జగశోభాంకితమై జగత్ కళ్యాణకారకమై జగద్ధితమై లోక కళ్యాణమై సమస్త లోకా సుఖినో భవంతు అన్నటువంటి స్వామి యొక్క ఆశీర్వచనానికి అనుగుణంగా భాగవత కథ కొనసాగుగాక. సాయిరాం.